పుస్తకాలలో న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పుస్తకం యొక్క ఎబ్రిడ్జ్డ్ ఫామ్ తెలుగులో. సీక్రెట్ డాక్టర్ లో బ్లావిట్స్ కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంచరీ ఇంకొక డిసైపుల్ ఇచ్చి సీక్రెట్ డాక్టర్ మీద సైకలాజికల్ డీటెయిల్స్ ఇస్తాడు అని ఆవిడ ప్రిడిక్ట్ చేసి వెళ్లినటువంటి పుస్తకాల పరంపర ఇది. అంటే జ్వాలాకుల్ మహర్షి 24 పుస్తకాలు రాశాడు 30 సంవత్సరాలలో, ఏలిస్ ఏ బేలీ అనేటటువంటి ఆవిడ ద్వారా. ఇచ్చేత ఇది ఇక్కడ ఉంది కనుక దీని గురించి మరి గురువులు చెప్పమన్నారేమో అనుకుని చెప్తున్నాను నేను. అంచేత సీక్రెట్ డాక్టర్ తర్వాత మీరు చదవలసిన బుక్ ఏంటి అంటే ఈ 24 చిన్న చిన్న పుస్తకాలు. ఒక్కొక్క పుస్తకం సుమారు 600 పేజీలు ఉన్నది. ట్రేటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ కుండలిని విద్య మీద చెప్పినటువంటి పుస్తకం 1286 పేజీలు ఉన్నది. అంచేత అది ఈ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్. గత ఈ చిన్న పుస్తకం ఏం చేస్తున్నానంటే నేను జ్వాలాకుల్ పుస్తకాలు పరిచయం చేస్తున్నాను. అసలు ముందు అందులో ఏం చెప్పబడి ఉన్నది అని ఆ చెప్పబడినటువంటి లెక్చర్స్ ని వాడు క్రోడీకరించి చిన్న చిన్న పుస్తకాలుగా పాకెట్ బుక్స్ గా వేస్తున్నారు. అది దాని వెనకాతల ఆయన అడ్రస్ ఉంది. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ సీ గో త్రీ. సరే ఇంకా అసలు సబ్జెక్ట్ వద్దాము. మొత్తము భారతీయ ఆధ్యాత్మికత 14 లెవెల్స్ లో డివైడ్ చేసేబడి ఉన్నది. ఈ భారతీయ ఆధ్యాత్మికత అనేటువంటి మాట భారతీయుడికి సంబంధించింది కాదు. న్యూటన్స్ లా అంటాం, అది న్యూటన్కి సంబంధించింది కాదు. మెండలీస్ లా అంటాం, అది మెండలీకి సంబంధించింది కాదు. ఐన్స్టీన్స్ లా అంటాం, ఐన్స్టీన్కి సంబంధించింది కాదు. ఒకటి జర్మను, ఒకటి రష్యన్, ఒకటి బ్రిటిష్. అదేవిధంగా భారతీయత అనేటటువంటి యాంగిల్లో మనం చెప్పుకునేది ఏంటి అంటే పంచ ఇంద్రియాలకి అతీతమైనటువంటి విజ్ఞానము ఏది ఉన్నదో అది భారతీయత. మన ఇండియన్ అనుకోవద్దు, వచ్చిన పెద్ద గొడవ అక్కడ వస్తుంది. అది సైన్స్ లో మనకి కన్ఫ్యూజన్ లేదు. న్యూటన్స్ లాస్ అంటే న్యూటన్ ఎక్కడ పుట్టాడు ఒక్కడికే అడుగు. ఐన్స్టీన్స్ లా అంటే ఐన్స్టీన్ ఎక్కడ పుట్టాడు నోబడి కేర్స్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ భారతీయత అనేసరి కల గొప్పనంటుంటుంది. వీ కాంట్ అవాయిడ్ ఇట్, మనం కరెక్ట్ చేయాలి. అది కరెక్ట్ చేయడానికి ఆవిర్భవించినటువంటి ఏకైక సంస్థ ఫేస్ ఆఫ్ ఫేసెస్. ఇంకో సంస్థ ఆ దృష్టికోణంతో పనిచేయలేదు. మాకు తెలిసి ఇంకో సంస్థ ఏది పనిచేయటం. ఫిలాసఫికల్ సొసైటీలో ఉన్నటువంటి అతి గొప్ప విషయము అది. భారతీయ సనాతన ఋషి సాంప్రదాయాన్ని ఆధునిక భాషలో చెప్తోంది. భాష ఆధునికమైనటువంటి భాష, కానీ సబ్జెక్ట్ మాత్రం భారతీయ ఋషుల యొక్క భాష. ఇది నిరంతరము నేను గుర్తు చేస్తూ ఉంటాను మీకు. ఎందుకంటే అఖండ భారత్ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి లక్ష్యంతో హిమాలయాలలో ఉన్నటువంటి శంబళా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. ఈ అఖండ భారత్ అనే సరికల్లా మళ్ళా ఇండియా గెలిచిపోతుందా, ఇండియా చక్రవర్తి అయిపోతుందా, అది కాదు. మరి పేరు అలా ఉంది, పేరు మార్చలేం మనం. అఖండమైనటువంటి భారతము అంటే అర్థం ఏంటంటే అనన్యమైనటువంటి చింత, అనన్యాశ్చింత. ఏంటో మనం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహన్యహం. దట్ ఈజ్ ద ఓన్లీ లా. ఆధ్యాత్మిక నియమం అదొక్కటే. ఇంకా నియమాలు ఏం లేవు ఆధ్యాత్మికతలో. ఏమిటా నియమం అంటే, మన హిందూ కాన్సెప్ట్ లో ధర్మో రక్షతి రక్షిత అంటాం. ధర్మో రక్షతి రక్షిత అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ కాన్సెప్ట్. ధర్మము అనేది రిలీజియన్ కాదు, ప్రాపర్టీ. రసాయనిక ధర్మాలు, భౌతిక ధర్మాలు అని చెప్తాం. అంచేత నువ్వు దాని ప్రాపర్టీస్ రక్షించు, ఆ ప్రాపర్టీ నిన్ను రక్షిస్తుంది. ఎలక్ట్రికల్ నియమాలు, విద్యుత్ ధర్మాలను తెలుసుకో, నీకు కావాల్సింది తెలుసుకో. ప్రార్థన అంటే వాక్ ద్వారా అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే నియమాలు తెలుసుకొని దాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవడం. ఎలక్ట్రికల్ సర్కిట్స్ టీవీలో ఒకలాగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే అర్థమైంది కదా, అర్థంగా అర్థవంతంగా విశేషంగా. ప్రా అనేటటువంటిది విశేషము అని, జ్ఞా అంటే తెలుసుకోవటం, ప్రజ్ఞ అంటే విశేషంగా తెలుసుకోవడం. ఇచ్చేత ప్రా అనేటటువంటి ఆ ముందు వచ్చేటటువంటి పదము విశేషము అనే అర్థానికి చెందుతుంది. అర్థన అర్థించటం. దేన్ని అర్థిస్తారు? నియమాలను అర్థిస్తారండి. చేత భగవంతుడిని మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే భగవంతుడి యొక్క నియమాలు తెలుసుకుని ప్రార్థన చేయాలి. విద్యుత్తుని ప్రార్థన చేస్తున్నారు అంటే విద్యుత్ నియమాలను ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అనేటటువంటి పదానికి ఈ డెఫినేషన్ అర్థం చేసుకోండి. మనకి ప్రస్తుతం ఉన్న అర్థం ఏంటి అంటే అడుక్కోవడం. అడుక్కునే ప్రశ్నే లేదు స్పిరిచువలిజంలో కానీ ఎక్కడా కానీ. యూ కెనాట్ బెగ్. మా గురుదేవులు ఎప్పుడు అంటూ ఉండేవారు, శ్రీరామ శర్మ ఆచార్య, ఏ బెగ్గర్ కెనాట్ డిసైడ్. వాడికి ఏది కావాలో అనేది బెగ్గర్ డిసైడ్ చేసుకోలేదు. ఇచ్చేవాడు ఏది ఇస్తే అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ ప్రార్థన చేసేవాడు హీ కెన్ డిసైడ్, హీ షుడ్ డిసైడ్. చాలా అర్థమైంది కదా. ప్రార్థన అంటే అర్థం ఏంటి? అర్థవంతమైనటువంటి జ్ఞానం. దాన్ని ఉపయోగించుకుని మనం అనేక చమత్కారాలు చేయవచ్చు. యోగులందరూ చేసేటటువంటి చమత్కారాలు అవే. మీరు మనము అర్థం చేసుకునేటటువంటి భాషలో ఏ విషయమైనా చెప్పబడితే ఋషులు చేసినటువంటి చమత్కారాలన్నీ కూడా మనం చేయగలము. ప్రతిదీ చేయగలం మనం. కానీ ఈ మొత్తము ఆధ్యాత్మికతకి ఒకే కాన్సెప్ట్ ఉందని చెప్తున్నాను, అనన్య చింత. ఈ చింత అనేది కూడా మనం మర్చిపోయాం. రామా 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 రామ అనుకుంటూ ఉంటే నేను అనన్య చింత చేస్తున్నాను అనుకుంటాను. అనన్య చింత ఏం చేయటంలే, రాముడిని మర్చిపోయాడు. రామ శబ్దం గుర్తుంది, రామ కాన్షియస్నెస్ ఎగిరిపోయాడు. అక్కడ చిత్త చిత్తము చింతన అనేటటువంటి పదాలకు ఇవాళ మనం ఒక విశేషమైనటువంటి అర్థాన్ని తెలుసుకోవాల్సింది. కానీ మొత్తం ఆధ్యాత్మికతకి బేసిస్ అదే. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లాస్. ఎలక్ట్రిసిటీ నియమానికి నువ్వు సరెండర్ అయిపోయి దానికి అనుగుణ్యంగా ఉంటే అది నీకు పలుకుతుంది, నీ యోగక్షేమాలను అది చూసుకుంటుంది. ఇప్పుడు ఇందాక అది తను ముట్టుకుంది, షాక్ కొడుతుంది. ఎలక్ట్రికల్ నియమాల ప్రకారం ఇచ్చే నాన్ కండక్టింగ్ మెటీరియల్ పెట్టుకోవాలి. లాజిక్ అర్థమవుతుంది కదా. ఇంచేత నేను దాన్ని ప్రార్థన చేస్తే అనే మాట దాన్ని ఏం చెప్తున్నావు, నాన్ కండక్టింగ్ మెటీరియల్ నేను పెట్టుకున్నాను. యూ కెనాట్ గివ్ మీ ఏ షాక్. ప్రా అంటే అర్థమైంది జ్ఞా, ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే విశేషమైనటువంటి జ్ఞానం. అర్థించటం ప్రార్థన, విశేషంగా అర్థించటం అంటే ఏంటి, నియమాలను పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణ్యంగా జీవించటం ప్రార్థన. అంతే తప్ప నేను వర్షిప్ చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నీ అర్థించేటటువంటి మానసిక స్థితికి హెల్పర్స్. కానీ అసలైన సిసలైనది ఏంటి అంటే అనన్యాస్ చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం మహామే. అంటే దేన్ని ప్రార్థించాలి మనం? 14 లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి స్పిరిచువలిజంలో, 15 లేదు. ఆ 14 లెవెల్స్ ని మనము షట్చక్ర జాగరణ అని 6 లెవెల్స్. ఈ షట్చక్ర జాగరణ అనేటటువంటిది స్పిరిచువలిజంలో మన భారతీయ భాషలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, అనాహత చక్రము, రకరకాల చక్రాలతో చెప్తాము. థియోసాఫికల్ సొసైటీలో దాన్ని స్పిరల్ లే అన్నారు. ప్రతి ఆటంకి కూడా 7 స్పైరల్ లే ఉంటాయి. ఇంకా ప్రతి ఆటంకి 7 చక్రాలు ఉన్నాయి. ప్రతి మనిషికి 7 చక్రాలు ఉన్నాయి. సూర్యుడికి 7 చక్రాలు ఉన్నాయి. ప్రతి మైట్రిక్ లో ఉన్నటువంటి ప్రతి యాటమ్ ని కనుక మనం తీసుకుంటే ప్రతి యాటమ్ కి కూడా 7 చక్రాలు ఉంటాయి. 7 స్పైరల్ ఉంటాయి. ఇది షట్చక్రాల గురించి. 7 కామన్ గా వదిలేస్తాం మనం. ఆది ప్లేన్ ఇస్ కామన్ టు ఆల్ అని 6 చక్రాల గురించి మాట్లాడుకుంటాం, 7 దాని గురించి మాట్లాడుకోము. దీనినే ఆధునిక విజ్ఞానము చాలా దగ్గరికి వచ్చేసింది షట్చక్రాలకి. దాన్ని ఎండోక్రినాలజీ అని చెప్తాం మనం. కానీ ఎండోక్రినాలజీకి షట్చక్రాలకి ఉన్నటువంటి లింక్ లెడ్బీటర్ యానిమల్స్ అంటే చెప్పినంత బాగా ఇంకెవరూ చెప్పలేదు. ముఖ్యంగా లెడ్బీటర్ ద చక్రాల్స్ అని ఒక మోనోగ్రాఫ్ రాశాడు. మోనోగ్రాఫ్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేటింగ్ అనే సింగిల్ సబ్జెక్ట్. మంచి బొమ్మలు ప్రింట్స్ అవి కూడా ఉన్నాయి. మోడర్న్ మెడికల్ స్టూడెంట్స్ ఆ చక్రాలకి మన ఎండోక్రైన్ సిస్టమ్ కి ఉన్న లింక్ పట్టుకోగలిగితే మెడికల్స్ జరుగుతాయని జ్వాలాపూర్ మహర్షి తన పుస్తకంలో రాశాడు. ఆ లింక్స్ ఆయన చాలా ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం మీకు అర్థమైందా? ముందు మీకు మెడిసిన్ తెలియాలి. మెడికల్ నాలెడ్జ్ ఒకటి సరిపోదు, దాన్ని డీటెయిల్డ్ గా చదవాలి మీరు ఎండోక్రైనాలజీ. అది చదివిన తర్వాత మన ఋషులు ఈ షట్చక్రాల గురించి చెప్పింది చాలా డీటెయిల్డ్ గా చదవండి. ఇచ్చట స్పిరిచువలిజం లో ఈ దౌర్భాగ్యం చాలా వచ్చింది. అసలు వీఆర్ ఫర్గాటెన్ టు రీడ్ బుక్స్. అసలు ఎవడు బుక్స్ చదవడు, పారాయణ చేస్తాడు. స్టడీ అంటే పారాయణకి తేడా అర్థమైంది కదా. చదవమని చెప్పారు మన ఋషులు, ఒకసారి కాదు చాలాసార్లు చదువు అన్నారు. అంటే పాపం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు చదివిన ప్రతిసారి యువర్ స్టడీయింగ్ అనే ఉద్దేశంతో చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సంస్కృతంలో ఉన్న దాన్ని మనకు అర్థం కావడం లేకపోతే పారాయణ చేసేస్తున్నాం. చెయ్యవచ్చు, దాని ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది తప్పు అని నేను అంటాను. ఏంటంటే సాన్స్క్రిట్ లాంగ్వేజ్ లోనే ఆ విచిత్రమైనటువంటి పవర్ ఉంది. నీకు అర్థం తెలియకపోయినా కూడా నీ మెంటల్ బాడీ స్పందిస్తుంది. నీకు అర్థం తెలియకపోయినా మిగతా భాషల్లో అలా స్పందన లేదు. కానీ నా కోరిక, థియోసాఫిస్ట్ యొక్క కోరిక ఏంటి అంటే మన హిందూ కాన్సెప్ట్స్ అని మీరు ఎక్కువగా చదవాలి అని. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నేను హిస్టరీ నేను చదవలేదు. టి సుబ్బారావు గారని ఒక ఆయన బ్లాబెట్స్ కి కొలాబరేషన్ చేయడానికి వాగ్దానం చేశారు. ఇంతంటే ఇది నేను విన్నదే తప్ప నేను డైరెక్ట్ గా ఆ బుక్స్ చదవలేదు. మరి ఎందుకో ఆ కొలాబరేషన్ కుదరలేదు, ఎందుకో కుదరలేదు. అండ్ మేబీ దట్ ఈస్ అవర్ హిందూ వీక్నెస్, వీ కాంట్ కొలాబరేట్. విత్ ఎనీబడి అండ్ విత్ అవర్ ఓన్ బాడీస్ ఆల్సో. మన బాడీస్ తో కూడా మనం కొలాబరేట్ చేసుకోలేము. మన ఫిజికల్ బాడీ ఒకవైపు పెడుతూ ఉంటుంది, మెంటల్ బాడీ ఒకవైపు పెడుతూ ఉంటుంది. కానీ దాన్ని కనెక్ట్ చేయడానికి జ్వాలాపూర్ మహర్షి అనే అనే వ్యక్తి సీక్రెట్ డాక్టరీన్ పుస్తకం రాసిన తర్వాత 1888 లో 30 ఇయర్స్ తర్వాత ఎలిస్ ఏ బెలీ అనే ఆమెని సెలెక్ట్ చేసుకున్నాడు. ఋషుల యొక్క ప్రాబ్లం అర్థం చేసుకోండి మీరు. అందుకు ఈ విషయం చెప్తున్నాను నేను. జ్వాలాపూర్ మహర్షికి శ్రీకృష్ణుడు తన శరీరం వదిలేసే ముందు ఈ జ్ఞానం నశించకూడదు, ఎక్కడో అక్కడ ఇది యాక్టివ్ గా ఉండాలి మీ బాధ్యత అంటే. ఇట్ ఈస్ యువర్ హెడేక్ టు సీ దట్ దిస్ భాగవత ధర్మ ఈజ్ నాట్ లాస్. ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఉండాలి, చెప్తూ ఉండాలి మీకు. అలాంటి పరంపరలోనే క్రైస్తవ ఆ పరంపరకి చెందినవాడే ఆ భారతీయ ఋషి సాంప్రదాయం. మళ్ళీ భారతీయ అనేది కన్ఫ్యూజ్ అవ్వాలిగా. భారతీయ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ ఇండియా, జస్ట్ యాజ్ న్యూటన్స్ లాస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇంగ్లాండ్, ఐన్స్టీన్స్ లాస్ జర్మనీతో ఏమీ సంబంధం లే, మెండలీఫ్స్ లాస్ రష్యాతో ఏమీ సంబంధం లేదు, ఇండియన్ లాస్ భారతీయ ఋషుల యొక్క లాస్ కూడా ఇండియాతో సంబంధం లేదు. అది మళ్ళీ 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 గుర్తుంచుకోండి. ఇంకెక్కడ స్లిప్ అయిపోతూ ఉంటాం, మీరే కాదు నేను కూడా చెప్తున్నప్పుడు మళ్ళా నేను ఇండియన్ అని మళ్ళా అనుకుంటా, మళ్ళా గుర్తు చేసుకుంటా నేను ఇండియన్నే. కానీ నేను చెప్తున్నటువంటి నాలెడ్జ్ ఇస్ ఏ క్లాసికల్ నాలెడ్జ్. ఎలాంటి క్లాసికల్ నాలెడ్జ్? అతీంద్రియాలను ఉపయోగించుకునే విద్య ఆధ్యాత్మికత అంటే సూపర్ సెన్సరీ నాలెడ్జ్. ఇది గుర్తుంచుకోండి. ఆ సూపర్ సెన్సరీ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి మనకి 14 లెవెల్స్లో ఇండివిజువలైజ్డ్ గా మనం 6 చక్రాల మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని డెవలప్ చేసుకోవాలి. గ్రూప్ ఎఫర్ట్ గా 5 కోశాలను డెవలప్ చేసుకోవాలి. ఈ 5 కోశాలలో ఒక కోశం ఇవాళ మనం చదువుకోబోయేటువంటి కాజల్ బాడీ. చక్రాలు 5 కోశాలు, 6, 5, 11. ఇవి మన శరీరంలో 3 గ్రంథులతో బంధింపబడి ఉంటాయి. నాట్స్, KNOTS, నాట్స్ అంటే 3, దాన్ని 3 గ్రంథులు అంటాం. ఇంచతష్ట చక్రాలు 5 కోశాలు, 3 గ్రంథులు, మొత్తం దిస్ కంప్రైజెస్ ద 14 లెవెల్స్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్. డివైన్ అనేటువంటి మాట ఇక్కడ భగవంతుడికి సంబంధించింది కాదు, దివ్య అనేటటువంటి దానికి సంబంధించింది. దివ్యము అంటే ఏంటి? దృష్టి దివ్య దృష్టి, శ్రవణము దివ్య శ్రవణము, స్పర్శ దివ్య స్పర్శ, గంధము దివ్య గంధం, రుచి దివ్యమైనటువంటి. అంటే బియాండ్ దీస్ 5 సెన్సెస్. దీనిని భగవద్గీతలో చాలా స్పష్టంగా 11వ అధ్యాయంలో మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసాడు. హౌ టు డెవలప్ దీస్ 5 డివైన్ సెన్సెస్. కానీ ఒక కండిషన్ అక్కడ ఉంది. ఏమిటా కండిషన్ అంటే, అర్జునుడు కూడా మన్యసే ఎది తమ శక్యం. శ్రీకృష్ణుడితో చెప్తాడు, నువ్వు ఇదంతా చెప్తూ వచ్చావు, విభూతి యోగం చెప్పావు. విభూతి యోగం 10వ అధ్యాయం. విభూతి యోగం ఎప్పుడైతే చెప్పాడు శ్రీకృష్ణుడు తన గొప్పతనాన్ని గురించి, డివినిటీస్ గురించి చూడాలనిపించింది అర్జునుడికి. కానీ అతనికి అర్థమైంది, చూడాలనుకుంటే చూసేది కాదు, యూ హ్యావ్ టు డెవలప్ ద ఫ్యాకల్టీ ఆ నాలెడ్జ్. ఇంచేత శ్రీకృష్ణుడు అడుగుతాడు, నేను విశ్వరూపాన్ని చూపించు, నువ్వు ఆ విశ్వరూపాన్ని చూపించటానికి తగిన అర్హత నాకు ఉన్నది అనుకుంటేనే నువ్వు చూపించు, లేకపోతే నువ్వు చూపించాలన్నా చూపించలేవు, నాకు తెలిసిపోయింటది. ఫేస్ ఆఫ్ యువర్ సొసైటీలోని 5 బుక్స్ మీకు ఆ విశ్వరూపాన్ని చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తాయి. ఇది డబుల్ గురించి నేను చెప్పాను. నేను కానీ చెప్పేది జస్ట్ ఏ క్లాస్ రూమ్ లో మీకు కేవలం నేనేం చేయగలను అంటే అందులో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలను. ఇది అక్కడికి తీసుకెళ్తుంది బాబు అని. యు హ్యావ్ టు రీడ్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ఇన్ డెప్త్. ఆ ఈథరిక్ డబుల్ ఈ ప్లేన్ గురించి మాట్లాడుతుంది. 4 E1 E2 E3 E4. దీనినే మన యోగ భాషలో ప్రాణమయ కోశము అంటాం. ఈ 4 లెవెల్స్ ని కలిపి ఈ కిందది ప్రస్తుతము మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్ తో వచ్చేటటువంటి నాలెడ్జ్. స్థూల, ఫాలో అవుతున్నారు కదా ఇక్కడ, స్థూల ద్రవ గ్యాసియస్, ఈ 3 లెవెల్స్. అంతవరకే మోడర్న్ సైన్స్ వెళ్ళగలిగింది. దాని తర్వాత ఏమవుతుందో తెలియదు. దీని తర్వాత ఈ లెవెల్స్ కి ఆ దివ్యమైనటువంటి స్పర్శ, దివ్యమైన అంటే ఈ ఐదు ఇంద్రియాలు ఎక్స్ట్రా సెన్సరీగా డెవలప్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా సెన్సరీగా డెవలప్ చేసుకోవడానికి మూడు రకాలైనటువంటి ఎనర్జీస్ మాత్రమే ప్రకృతిలో ఉన్నాయి. మొట్టమొదటిదాన్ని కోహట్ అంటాం, దాన్నే ఆధునిక భాషలో ఎలక్ట్రిసిటీ అంటాం. రెండవది ప్రాణ, ఈ ఈథరిక్ లెవెల్స్ లో ఉన్నటువంటి దాన్ని ప్రాణ అంటాం. దీనిని కలిపి ఎనర్జైజ్ చేసేటటువంటి దాన్ని కుండలిని అంటాం. ఈ మూడే శక్తులు ప్రకృతిలో ఉన్నాయి అన్నది గుర్తుంచుకోండి. సైన్స్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్తుంది, లైట్ గురించి చెప్తుంది, సౌండ్ గురించి చెప్తుంది, హీట్ గురించి చెప్తుంది, రకరకాలైనటువంటి ఎనర్జీస్ గురించి చెప్తుంది. ఈ రకరకాలైనటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అని చివరికి సైన్స్ డిసైడ్ చేసింది. అంటే ఇట్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అంటే హీట్ ని నువ్వు లైట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లైట్ ని సౌండ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, సౌండ్ ని హీట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, హీట్ ని మళ్ళీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమే లేదా? ఓన్లీ వన్ ఎనర్జీ వీఆర్ టాకింగ్ అబౌట్. ప్రస్తుతం ద ఎంటైర్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ వాడు యూటిలైజ్ చేసుకోదలుచుకునే చేయగలిగేటటువంటి ఎనర్జీ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రాణ, వైటాలిటీ, ద లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్. అది సైంటిస్టుకి ఇంకా పట్టుబడలేదు కానీ చాలా దగ్గరగా వచ్చేసారు, చాలా చాలా దగ్గరగా వచ్చేసారు. మరి ఐన్స్టీన్ కొన్నాళ్ళు ఉండి ఉంటే తన ఎనర్జీస్ని యాటమ్ బాంబ్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోకుండా ఉండి ఉంటే దీస్ ఆర్ ఆల్ ఇట్స్. తర్వాత చాలా ఏడుస్తుంది ఐన్స్టీన్, రెస్టిమెంట్ అయ్యింది. కానీ అప్పుడున్నటువంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ లో హీ వాజ్ ఫోర్స్డ్ టు వర్క్ ఆన్ ది న్యూక్లియర్ ప్రాజెక్ట్. తమాషా ఏంటి అంటే న్యూక్లియర్ ప్రాజెక్ట్ మీద ఐన్స్టీన్ వర్క్ చేస్తున్నప్పుడు హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా, మిలిటరీ సీక్రెట్స్, కానీ ప్రతిరోజు ఆయన టేబుల్ మీద స్టాప్ దిస్ వర్క్ అని రెడ్ లెటర్స్ తో వచ్చేది. మన సెక్యూరిటీకి పెద్ద దెబ్బ ఏంటి, ఎవరిస్తున్నారు ఇది? ఎస్పెషల్లీ ఇట్ యూస్ టు కమ్ ఫ్రమ్ మాస్టర్ మౌర్య, చీఫ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళకి ఆ పేరు కొంచెం పరిచయం. ఆయన హ్యాండ్ రైటింగ్ తో వచ్చేది, స్టాప్ దిస్ వర్క్, స్టాప్ దిస్ వర్క్, ఇది కరెక్ట్ టైం కాదు అని. బట్ అన్ఫార్చునేట్లీ ఈ వాజ్ ఫోర్స్డ్ టు వర్క్ ఫర్ ఇట్. ఐన్స్టీన్ బాంబు పడింది, పడ్డానికి ఆయన నోట్లోకి వచ్చినటువంటి మాట ఏంటి అంటే, ఐ హ్యావ్ సీన్ ఇట్, నేను చాలా పెద్ద పాపం చేశాను అని ఏడుస్తూ కుమిలిపోతూ బతికాడు చివరి క్షణాలన్నీ కూడా. ఎందుకు ఇది చెప్తున్నాను, ఐన్స్టీన్ వాజ్ ద ఓన్లీ మ్యాన్ ఎట్ దట్ టైం హూ కుడ్ హ్యావ్ డెవలప్డ్ ఇంటుంది ప్రాణిక ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని దాటి ప్రాణిక ఎనర్జీలోకి వెళ్ళగలిగేటటువంటి ఆ మానసిక స్థితి ఐన్స్టీన్కి ఉంది. ప్రస్తుతము ఎవరికొన్నో నాకు తెలియదు కానీ ఒక వ్యక్తికి ఉందని అనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు రియాక్షన్స్ ఏం కనిపించడం లేదు. స్టీఫెన్ హాకిన్స్ అని పేరు వినుంటారు మీరు, ద స్టోరీ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ టైమ్ అని బుక్ రాశాడు ఆయన. అది కాకుండా ఇంకా చాలా మోడర్న్ బుక్స్ రాశాడు. రాశాడు అంటే తప్పు, ఇంకేంటంటే ఆయన చేతులు పనిచేయు, కళ్ళు పనిచేయు, నోరు పనిచేయదు, కాళ్ళు పనిచేయదు, ఏ అంగము పనిచేయదు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒకప్పుడు న్యూటన్ ఏ మ్యాథమెటికల్ చైర్ ని హెడ్ చేసేవాడు దానికి హెడ్ ఆయన. హిస్టరీ అలాగే 40 ఇయర్స్ వెరీ ఏం లేదు. కానీ మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, కాళ్ళు కలపలేడు ఆయన, చేతులు కలపలేడు, నోరు కదలదు, కనుబొమ్మలు మాత్రమే కదులుతాయి. ఆయన కోసం స్పెషల్ కంప్యూటర్ని డెవలప్ చేసి ఆయన వెరీ ఫెయింట్ లిప్ మూవ్మెంట్స్ ని వాకర్ గా ట్రాన్స్లేట్ చేసేటట్టు వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆయన వీల్ చైర్ లో కూర్చొని ఉంటాడు, కదలేడు వీల్ చైర్ నుంచి, దాని మీద కూర్చొని ఉంటాడు. ఆ బుక్ రాశాడు, ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. 40 మంది ఫిజిక్స్ పిహెచ్డీలో ఇద్దరు ఆయన స్టూడెంట్స్ నోబెల్ లాగ్స్. ఇందుకు ఇదంతా చెప్తున్నాను, ఈ భౌతిక శరీరము కోరెక్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఎనర్జీతో మూవ్ అవుతుంది. ప్రాణశక్తి ఈజ్ డిఫరెంట్, వైటాలిటీ అంటాం మనం. చచ్చిపోయిన వాడికి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే ఏం లాభంలే, కానీ బ్రెయిన్, బ్లడ్ సర్క్యులేషన్, మీ బ్రీతింగ్ నా మాటలు మీరు వినటం, మీ కళ్ళు చూడటం, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లెన్స్లో. ఇవేమీ ఆయనకు పనిచేయటం లేదు స్టీఫెన్ హాకిన్స్, ఎక్సెప్ట్ ద బ్రెయిన్. మరి ఆయన మెల్లిగా ప్రాణ ఆస్పెక్ట్కి వస్తాడేమో, కానీ నాదేంటంటే ఫిలాసఫికల్ సొసైటీలు ఇంత లిటరేచర్ పెట్టింది మధ్య ఆయన రేపు మనం ఎందుకు చూడాలి అన్నది నాకు కొంచెం బాధ. మనమే ఎందుకు ప్రాణం గురించి మాట్లాడలేము, మనమే ఎందుకు ప్రాణశక్తికి వారసులు కాలేము. ఈ ప్రాణశక్తి డెవలప్మెంట్కి కావాల్సినటువంటి బేసిస్ అంతా కూడా ఎండోక్రినాలజీలో ఉన్నది, షట్చక్రాలలో ఉన్నది. షట్చక్రాలన్నీ కూడా ప్రాణశక్తి మీద ఆధారపడి వర్క్ చేస్తుండే. ఈ ప్రాణశక్తి కూడా కాకుండా ఈ ప్రాణశక్తికి కూడా ఆధారమైనటువంటి ఒక శక్తి ఉన్నది, కుండలిని శక్తి. ఈ మూడింటి గురించి కూడా మనం కాజల్ బాడీలో చదవబోతున్నాం. ఇది చదివే ముందు సోలార్ లోగాస్ అనేటటువంటి ఒక మాట తరచూ మనం వాడుతూ ఉంటాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏ వివస్వతుడు శ్రీకృష్ణుడి యొక్క మొదటి శిష్యుడు, అతనే సోలార్ లోగాస్. అంటే ఈ సోలార్ సిస్టమ్ ఇస్ ది సోలార్ లోగోస్ యొక్క ఎక్స్ప్రెషన్. ఈ శరీరము, నా మనస్సు, నా ఇంద్రియాలు, నా బుద్ధి, నాకు సంబంధించిన అంతా కూడా రామకృష్ణ యొక్క ఎక్స్ప్రెషన్. చేత ఆర్కే లోగోస్ అని నన్ను అనుకుంటే నేను, ఆర్కే లోగోస్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమిటి అంటే నా ఈ 5 బాడీలు, ఈ 5 ఇంద్రియాలు, ఈ 4 అంతఃకరణాలు, ప్లస్ మై రిలేషన్షిప్ విత్ యూ ఆల్, విత్ ద యూనివర్స్. ఆర్కే లోగోస్ అంటే అర్థమైంది కదా. అలాగే మీ 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 లోగోస్ అంటే ఏంటి, మీ అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి చిత్తాహంకారాలు, మీ 5 ప్రాణాలు, మీ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇది కాక వీటిని ఉపయోగించుకునేటటువంటి తన్మాత్రలు, ఇది మీ యొక్క లోగోస్. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే సోలో లోగోస్ యొక్క శరీరంలో ఉన్నాం. ఈ ఉదాహరణ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను మీకు. మొత్తము మనము చూస్తున్నటువంటి ఈ సృష్టి, మనము ఎవరిలో తిరుగుతున్నామో, ఇన్ హూమ్ వి లివ్ అండ్ మూవ్ అని హిస్టారికల్ సొసైటీలో సోలో లోగోస్ లో తిరుగుతున్నాం. ఏ విధంగా అయితే మన శరీరంలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, చాలా సెల్స్ ఉన్నాయి, ఫిజికల్ సెల్స్ మాత్రమే కాదు, బ్లడ్ సెల్స్ ఉన్నాయి, డిఎన్ఏలు ఉన్నాయి, ఆర్ఎన్ఏలు ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, ఎముకల యొక్క సెల్స్ ఉన్నాయి. మీ ఇష్టం ఏ సెల్స్ అయినా అనుకోండి, మీరు రకరకాల సెల్స్ ఉన్నాయి. కానీ ఈ సెల్స్ అన్ని ఎప్పటి వరకు ఉంటాయి, యాజ్ అన్ ఆర్గనైజేషన్ నేను అనే కాన్షియస్నెస్ బతికి ఉన్నంత వరకు. ద మొమెంట్ ఐ డై, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఐ, ఈ సెల్స్ అన్ని డిజింటిగ్రేట్ అయిపోతాయి. డిజింటిగ్రేట్ అయిపోయి ఏ సెల్ ఏ ప్లేన్కి చెందిందో ఆ ప్లేన్కి వెళ్ళిపోతుంది. అవి ఈ 7 ప్లేన్స్, దాన్ని 7 లోకాలు అని కూడా అంటాం. మళ్ళీ అర్థం చేసుకోండి, ఒక కాన్షియస్నెస్ మనం, మనం అందరము కూడా ఒక విధంగా లోగోస్ అనుకోవచ్చు, మన లోగోస్. ఈ మన లోగోస్ లో మైండ్ సెల్స్ తో బ్రెయిన్ తయారైంది. ఆస్ట్రల్ సెల్స్ తో బ్లడ్ తయారవుతుంది. తమాషా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మైండ్ సెల్స్ తో బ్రెయిన్ తయారవుతుంది, ఆస్ట్రల్ సెల్స్ తో బ్లడ్ తయారవుతుంది, ఫిజికల్ సెల్స్ తో ఎముకలు తయారవుతాయి. ఎముకలు ఉన్నాయి, బ్లడ్ ఉంది, బ్రెయిన్ ఉంది, ద ఐస్ గాన్. వీటన్నిటినీ ఒక ఆర్గానిజం గా తయారు చేసేటటువంటి దట్ పవర్ఫుల్ లోగోస్ ఆత్మనండి. లోగోస్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా ఏంటో. ఆ లోగోస్ అనేటటువంటిది యూనిఫైయింగ్ పవర్. ఈ మొత్తము శరీరాన్ని, మన ఇంద్రియాన్ని, వీటన్నిటినీ కూడా ఒక ఆర్గానిజం గా, ఒక సింగిల్ ఆర్గానిజం గా పరిచయించి ఉంచేటటువంటి శక్తి, దాన్ని మనం లోగోస్ అంటాం. థియాసఫీ ఏం చెప్తుంది అంటే, ఈ మొత్తము మనము చేస్తున్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క శరీరము. సూర్యుని యొక్క శరీరంలో, సోలార్ సిస్టంలో ఏ విధంగా అయితే మనకి 7 చక్రాలు ఉన్నాయో, సోలార్ సిస్టంలో 7 గ్రహాలు ఉన్నాయి. అంటే 7 గ్రహాలు సూర్యుడి యొక్క మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఇందులో ఇన్ని 7 కూడా మళ్ళా 2 చక్రాలు చాలా డేంజరస్ చక్రాలు అంటారు. తెలియకుండా దాని జోలికి వెళ్ళామంటే కొంప ముంచుతుంది కనుక దానిని బ్లైండ్ చేశారు మన ఋషులు. అదే బ్లైండ్, బ్లైండ్ అంటే అర్థమైంది కదా, రహస్యంగా ఉండడం. దాని బదులు ఇంకో మాట మాట్లాడతాడు. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రము ఆ మాట వాడితే ఆ గ్రహం గురించి చెప్తున్నాడు అని అర్థం అవుతుంది. సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి ఆ గ్రహం గురించి తెలియదు. ఆ బ్లైండ్ గా వాడినటువంటి 2 గ్రహాలు ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు. అంతే చాలా మంది సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఎలా అయ్యాయి, మన ఋషులకి తెలుసు గ్రహాలు కాదని, మనకంటే చాలా స్పష్టంగా తెలుసు గ్రహాలు కాదని. కానీ ఆ 7 గ్రహాలలో అసలైన 2 గ్రహాల గురించి కనుక మీకు అర్థమైపోతే మీరు చాలా మ్యాజికల్ చేయవచ్చు, కొంపలు అంటించవచ్చు. హిరణ్యక్షుడు, హిరణ్యకశ్యపుడు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు కొంప ముంచారు అలాగే. అంతేత దాన్ని బ్లైండ్ గా ఉంచారు. అయినా అప్పుడప్పుడు సీక్రెట్స్ బయట వస్తూ ఉంటే రావణాసురులు ఏర్పడుతూ ఉంటారు, మళ్ళా గందరగోళాలు జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం. థ్యాంక్స్ ఏంటి అంటే మనకి రావణాసురులుగా మారగలిగేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులకి దీని మీద నమ్మకాలు లేదు, అందువల్ల వదిలిపోయాడు. వాళ్లే కనుక ఈ సబ్జెక్ట్కి వస్తే మనం మాట్లాడుకుని ఇచ్చేవాడు కాదు. బ్లైండ్స్ ఉన్నాయి, అవి రెండు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సన్ మూన్. కానీ ఆ బ్లైండ్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే మీరు ఆ బ్లైండ్ కొంచెం ఎత్తచ్చు. 2 విచిత్రమైనటువంటి పుస్తకాలలో బ్లావెట్స్కి ఆ బ్లైండ్ ఎత్తేసింది, ఎత్తేసాక లెంపలు వాయించుకుని దాని గురించి మాట్లాడటం మానేసింది. ఐసిస్ అండ్ వెయి దాని పుస్తకం పేరు. చాలా స్పష్టంగా పాపం అనేది రాసేసింది, రాసేటప్పుడు గురువుని వాయించారు. కానీ లక్కీ ఏంటి అంటే, మనం కొన్ని క్లాసెస్ లో మనం చెప్పుకుంటాం, వి గివ్ క్రెడిట్ టు ద క్యాండిడేట్, నువ్వు చాలా కాన్షియస్ గా ఉన్నావు, యు ఆర్ ఎ గుడ్ క్యాండిడేట్ అని మనం వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటాం. అలాగా బ్లావెట్స్కి బీయింగ్ ఎ వెరీ గుడ్ క్యాండిడేట్, ఐసిస్ సర్వేంట్ రాసినా కూడా ఆ మధ్యన కొన్ని కొన్ని బ్లాంక్స్ ఉంచింది. ఆ బ్లాంక్స్ జ్వాలాపూర్ మహర్షి పూర్తి చేశాడు. కానీ పూర్తి చేస్తే ఏం చెప్పాడు తెలుసా, ఆ బ్లాంక్స్ నేను నా పుస్తకాల్లో స్కాటర్ చేశాను అన్నాడు. నువ్వు ఎదుర్కో ఎక్కడ చెప్పాను, చేత నీకు ఆ డిలిజెన్స్ ఉంది. ఆయన రాసినటువంటి 24 పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకంలో ఒక పారాగ్రాఫ్ అక్కడ రాశాడు, ఒక పారాగ్రాఫ్ ఎక్కడ రాశాడు, అలా మొత్తం మీద హిట్స్ ఇచ్చేశాడు. డిలిజెన్స్ ఉండి నువ్వు పట్టుకోగలిగితే మీకు మొత్తం డేటా వస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నాను అర్థమైంది కదా, ఎండోక్రినాలజీ గురించి చెప్తున్నాను, షట్చక్రాల గురించి చెప్తున్నాను. కానీ ఈ షట్చక్రాలన్నీ కూడా సూర్యుడి యొక్క షట్చక్రాలు ఉంటేనే మీ షట్చక్రాలు పనిచేస్తాయి. మెయిన్ పవర్ సప్లై ఉంటే సబ్స్టేషన్స్ పనిచేస్తాయి. దీనిని లలితాశాస్త్రనామంలో మాత్రం చాలా ఓపెన్ గానే చెప్పేశారు మన ఋషులు. కానీ చెప్పి ఒక్క మాట అన్నారు, లలితా సహస్రనామానికి నాకు తెలిసి లలిత రహస్యనామ స్తోత్రము అన్నారు. అంటే అర్థం ఏంటి, నేను చెప్పాము కానీ అందులో ఈ సీక్రెట్ ఈజ్ దేర్ అని. ఆ సీక్రెట్ ఈ బ్లైండ్స్ గురించి ఉంది. చాలా స్పష్టంగా ఈ బ్లైండ్స్ గురించి ఆహారపు భాషలో చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మనిషికి యూనివర్సల్ గా అర్థమైంది ఏంటంటే ఆహారం. యూనివర్సల్ లాంగ్వేజ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫుడ్. గుడ అన్న ప్రీత మానస చక్రాన్ని చెప్తారు. అంటే ఒకడు నాతో ఏమన్నారంటే, మాస్టారు మరి ఆ గ్రంథి డెవలప్ చేసుకోవటానికి బెల్లం అన్నం తింటే గ్రంథి డెవలప్ అయిపోతుందా, గ్రంథి అంటే చక్రం అవ్వదు అని చెప్పారు. మనుషులు అలా రాశారు కదా, అవును కరెక్ట్. మీకు అర్థమైందా ఎందుకు అవ్వదు? గుడాన్న ప్రీత మానస అన్నాడు. గుడాన్నం తినమని లేదు, తినమన్నాడు అక్కడ. వయస్ ఏంటి? గుడాన్న ప్రీతి. ప్రీతి ఇస్ సంథింగ్ లింక్డ్ ఇన్ మైండ్, ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ప్లేన్. అంచేత నువ్వు బెల్లంతో తిన్నాను తింటే నీకు డయాబెటీస్ ససెప్టబుల్ ఉంటే డయాబెటీస్ వస్తుంది అంతే, అంతకంటే గొప్ప రిజల్ట్స్ ఏం రావు. ఇఫ్ యూఆర్ నాట్ ససెప్టబుల్ ఫర్ ఇట్ నథింగ్ హ్యాపెన్స్, కమ్మగా తినండి. ఎందుకు ఇది ఇంత లార్జెస్ట్ స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, కాజల్ బాడీలో కూడా ఆ బ్లైండ్స్ ఉన్నాయి. ఆ బ్లైండ్స్ ఐ కాంట్ ఓపెన్, తెలుసున్నది నేను అంటే ఐ కాంట్ ఓపెన్ అంటే ఐ కాంట్ ఓపెన్, నాకు తెలియదు కానీ బ్లైండ్స్ ఉన్నాయి అక్కడ. అది తెలుసుకుని మీరు ఈ క్లాసులో జాగ్రత్తగా అటెండ్ అవ్వండి. ఇది అటెండ్ అవటానికి ముందు మళ్లీ మళ్లీ నేను చెప్పింది గుర్తుంచుకోండి, ఈ ఆరు చక్రాలు, ఐదు కోశాలు, మూడు గ్రంథులు సూర్యుడికి సంబంధించినవి, సోలార్ లోబోస్ కి సంబంధించినవి. అది మీరు పట్టుకోగలిగితే దాని ద్వారా మీ బాడీలోకి వెళ్ళగలరు. కానీ మీ బాడీలో కళ్ళు మూస్తున్న మూలాధార చక్రాన్ని పట్టుకుంటాను అంటే నువ్వు పట్టుకోలేవు. ఆ మిస్టేక్ భారతీయ ఆధ్యాత్మికేతలు ఇప్పటికీ చాలా మంది గురు పరంపరలో నేను చూస్తున్నాను, కొంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి. లభతే పౌరోదేహీమని పూర్వజన్మ స్మృతుల వల్ల వచ్చినటువంటి రిజల్ట్స్ తప్ప వాళ్ళ సాధన వల్ల వచ్చింది మాత్రము కాదు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమేయం. సూర్యుణ్ణి పట్టుకోండి, సోలార్ లోబోస్ ని పట్టుకోండి. మొత్తం మనం భాగవతం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మొత్తం సీక్రెట్ ఆప్షన్ భాగవతంలోని కొన్ని చాప్టర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అని గుర్తుంచుకోండి. ఈకే గారు అద్భుతమైనటువంటి పుస్తకాలు అందించారు 16 వాల్యూమ్స్ లో. ఆయన మళ్ళీ పూర్తి చేయలేకపోయారు, ఆయన పూర్తి చేయనివ్వదు కూడా అందించారు. భాగవత రహస్య ప్రకాశిక అని ఇక్కడ మన లైబ్రరీలో లేకపోతే ఖచ్చితంగా తెప్పించి పెట్టండి అది, అంతేకదా అంతే. అక్కడ ఈ సోలార్ సిస్టమ్ కి భాగవతానికి ఉన్నటువంటి రిఫరెన్స్ చాలా స్పష్టంగా ఉంది. భాగవత మహాత్మ్యం అని మొదట 6 చాప్టర్లు భాగవతంలో అసలు భాగవతం ఎలా చదవాలో చెప్తుంది. అందులో ఏం చెప్తుంది, దుంధకారి అనేటటువంటి ఒక వ్యక్తి ప్రయత్నమైపోతాడు బై మిస్యూజ్ ఆఫ్ హిస్ 5 సెన్సెస్. మనము కూడా ఈనాడు మన సెన్సెస్ ని మిస్యూజ్ కూడా చేయడం లేదు అసలు. మనం యూజ్ చేస్తే కదా మిస్యూజ్ గుడ్ యూజ్ తెలిసి. మనం సెన్సెస్ ని యూజ్ చేయడమే, యు హావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ద సెన్సెస్. ఎవరేజ్ మ్యాన్ ఇస్ ద సేమ్ ఆఫ్ హిస్ సెన్సెస్. భాగవతంలో అది స్పష్టంగా చెప్తాడు, ఈ 5 సెన్సెస్ ని వేస్ట్ చేయడంతో పోల్చాడు. మీలో ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకు ఆ ప్రాణశక్తి ఎంతవరకు ఉంటుంది నీలో, నీలో కుండలిని శక్తి జాగ్రత్తమై ఉన్నంత వరకు. నేను కరెక్ట్ వర్డ్ యూజ్ చేశాను, నీలో కుండలిని శక్తి జాగృతమై ఉన్నంత వరకు నువ్వు జీవించి ఉంటావు. అంటే నేను కుండలిని జాగరణ చేయటం కాదు, నీకు కావాల్సింది కుండలిని శక్తిని ఉపయోగించుకోవడం రావాలి. జాగృతం అవ్వకపోతే నువ్వు బతకలేవు. దక్షివాళ్ళు ఎలా ఇట్ సెల్ఫ్ మీన్స్ దక్షివాల కుండలిని ఎవేకింగ్, దాన్ని మీరు కావాలంటే సాధన ద్వారా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఇంకా కుండలిని జాగరణకి ప్రయత్నాలు చేయండి, దాన్ని ప్రోటీన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కాజల్ బాడీలో దానికి కావాల్సినటువంటి చాలా మంచి ఎక్సర్సైజెస్ ఇచ్చాడు, చాలా మంచి ఎక్సర్సైజెస్ ఇచ్చాడు. అది మనం వేరు చెప్తాను వాటి గురించి. ఈ భాగవతంలో ఐదు వేశ్యలకి లొంగిపోయినటువంటి దుందకారి అనేటటువంటి వాడు ప్రేతయోనికి వెళ్తాడు. ప్రేతయోనికి వెళ్తాడు అంటే ఆ హెవెన్లీ దేవశానిక్ ప్లేన్లో కాస్త బాధాకరమైనటువంటి ప్లేన్లకి వెళ్తాడు. మన భాషలో నరకానికి వెళ్ళాడు అని అర్థం. వాళ్ళు దేవచానిక్ ప్లేన్ అంటారు. వెళ్ళాక ఆ నరకం నుంచి ఎలా బయటపడాలి, మొట్టమొదటి నారదుడు ట్రై చేస్తాడు. స్టార్టింగ్ దాంతో స్టార్ట్ అవుతుంది. నారదుడు ట్రై చేస్తే హీ వాజ్ అన్సక్సెస్ఫుల్. అప్పుడు ఆయనకు ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. మళ్ళీ ఆకాశవాణి అనేది గుర్తుంచుకోండి, ఆకాశవాణి అంటే ఈ ప్లేన్ ఆత్మాజన, ఈ ప్లేన్ అంటే ఆత్మ యొక్క తన్మాత్ర సౌండ్. ఇంకా ఆకాశవాణి వినిపించింది అంటే అర్థం ఏంటంటే మీ ఆత్మ లెవెల్ అని అర్థం, బయట నుంచి ఏదో వచ్చిందని కాదు. ఆకాశవాణి ఏమనిపిస్తుంది, నువ్వు ఒక మంచి పని చేస్తే ఈ ప్రేతయుల నుంచి ముక్తి అవుతావు అంటాడు. మంచి పని అంటే ఏంటి మంచి పని? చివరికి చాలా కష్టపడిన తర్వాత చాలా మంది పండితులు వాళ్ళు అందరూ కలిస్తే కొన్ని నిర్ణయాలు వచ్చేదంతా మనకి తెలియదు, సూర్యుడిని అడుగుదాం. అప్పుడు సూర్యుడు చెప్తాడు, నువ్వు భాగవతాన్ని కనుక చదివితే నీకు ప్రేతయుల నుంచి ముక్తి వస్తుంది అని. నీకు అర్థమైందా సోలో లోగస్ కి భాగవతానికి? ఇచ్చట భాగవతం అంతా కూడా సోలో లోగస్ అంటే సూర్యుడు ఎలా జీవిస్తాడో చెప్తాడు. మీరు ఆ సూర్యుడి యొక్క సెల్స్ కనుక మీరు చచ్చినట్టు సూర్యుడు జీవించినట్టు జీవించడం తప్ప మీకు ఒక అత్యంతరం లేదు అని ముందు అర్థమైపోతే మీకు ఆధ్యాత్మిక అర్థమైపోయింది, నీకు ఇంకో దారి లేదు. అసలు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తులన్నీ కూడా సూర్యుడి యొక్క శక్తులే. ఈ సూర్యుడి యొక్క శక్తులు ప్రాణశక్తిగా మన ఎండోక్రైన్స్ కి, మన షట్చక్రాలకి ఏడు గ్రహాల ద్వారా వస్తాయి. ఈ ఏడు గ్రహాలలో ఈ ఐదు గ్రహాలు వెరీ క్లియర్, కాస్త మీకు గ్రహాల యొక్క లక్షణాలు తెలిసి ఉంటే కొంచెం లలితా సహస్రనామాన్ని ఈ యాంగిల్లో మీరు చూసుకుంటే మీకు ఏ గ్రహం ఏ చక్రానికి లింక్ అయ్యిందో మీకు అర్థమైపోతుంది. కుజుడు అంటే మార్స్, బుధుడు మెర్క్యూరీ, జూపిటర్ గురుడు, శుక్రుడు వీనస్, సాటర్న్, ఇవి ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి ఐదు చక్రాలు. ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి ఐదు చక్రాలు మనకి తెలుసు కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. అంటే ఈ ఐదు ప్లేన్స్, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఈ రెండు పైన ఉన్నాయే, వీటి గురించి ఏ గ్రహాలు అన్నది చెప్పలేదు వాళ్ళు, బ్లైండ్స్ అంటాం. ఇంచేత ఆ రెండు ఎవడవుంటే కంట్రోల్ చేసుకోగలరు, హీ విల్ మాస్టర్ ది లోవర్ ప్లేన్స్. ద హయ్యర్ చక్ర ఆల్వేస్ మాస్టర్స్ ది లోవర్ చక్ర. ఐదు రూపాయలు ఉన్నాయంటే నాలుగు రూపాయలు ఉన్నట్టే, 10 రూపాయలు ఉన్నాయంటే 9 రూపాయలు ఉన్నట్టే, వంద రూపాయలు ఉన్నాయంటే 99 రూపాయలు ఉన్నట్టే. ద హయ్యర్ ఇంక్లూడ్స్ ది లోవర్. ఈ ఆజ్ఞ సహస్రార గ్లాండ్యులర్ సిస్టమ్ లో పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, వీటి గురించి కాజల్ బాడీలో కూడా ఏమి చెప్పబడలేదు, కానీ చెప్పబడినది అని రాస్తుంది ఆ వేరియస్ రైటర్స్. లెడ్బీటర్ సీక్రెట్ సీక్రెట్ డాక్టర్ రిఫరెన్స్ ఇందులో ఇవ్వలేదనుకోండి. సీక్రెట్ డాక్టర్ తప్ప మిగతా ఫిలాసఫికల్ రైటర్స్ అందరూ చాలా స్పష్టంగా ఈ లోవర్ ఐదు చక్రాల గురించి చెప్పారు, పై రెండు చక్రాల గురించి మాట్లాడలేదు. భాగవతంలో చెప్పబడి ఉన్నది ముఖ్యంగా 11th క్యాంటో అండ్ 12th క్యాంటో, 11వ స్కందము ద్వాదశ స్కందములో ఈ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఈ కాజల్ బాడీలో రిపీటెడ్ గా నేను మీకు ఇచ్చిన సలహా ఏంటి అంటే, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మన పీరియాడిక్ టేబుల్ లాంటిది. కెమిస్ట్రీలో మనం ఎలాగైతే పీరియాడిక్ టేబుల్ లేకుండా కెమిస్ట్రీ చదవలేము, ఇది లేకుండా చదవలేము. ఇందులో రెండు వర్డ్స్ చాలా స్పష్టంగా వాడుతూ ఉంటాడు, మొనాడిక్ ఎసెన్స్, ఎలిమెంటల్ ఎసెన్స్ అని రెండు పదాలు వాడుతూ ఉంటాం ఫిలాసాఫికల్ సొసైటీలో. మొనాడిక్ ఎసెన్స్ అంటే ఇది ఫస్ట్ సప్లై. ఇప్పుడు ఏం రాసింది, ఈ ఫస్ట్ సప్లై ఆఫ్ ఆల్ ప్లేన్స్ ఇస్ మొనాడిక్ ఎసెన్స్. అంటే ఇది కూడా స్థూల శరీరం యొక్క మొనాడిక్ ఎసెన్స్, ఇది ఇమోషనల్ బాడీ యొక్క మొనాడిక్ ఎసెన్స్, ఇది మెంటల్. అంటే మొనాడిక్ ఎసెన్స్ అంటే అర్థమైంది కదా, ప్రతి తలములో 7 సబ్ లెవెల్స్ ఉన్నాయి. ప్రతి సబ్ లెవెల్లో ఉన్నటువంటి మొదటిది ఇది మొనాడిక్ ఎసెన్స్. ఇచ్చేటి ఇట్ ఇస్ ది మొనాడ్ అంటే ఇది ఫస్ట్ అని అర్థం, మొదటిది అని అర్థం. ఇచ్చే ఈ పదాలు కాస్త ఫెమిలియర్ గా ఉంటే గానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది మన థియోసాఫికల్ లిటరేచర్లో. ఇంకా ఎక్కడ కన్ఫ్యూజింగ్ అవుతుంది అంటే, మన వేదాంత భాషలో తెలుసున్నది, సాంఖ్యయోగంలో చెప్పబడినది, ఒకే విషయం వేరు వేరు పేర్లలో చెప్పారు మన వాళ్ళు కూడా, దానికి థియోసాఫికల్ లిటరేచర్కి ఈక్వివలెన్స్ తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఈ పాయింట్ అర్థమైంది కదా, ఈ ప్లేన్ అంతా మొనాడిక్ ఎస్సెన్స్. ఎస్సెన్స్ అంటే తెలుసు కదా, ఏమంటారు సారం. అంచేత ఈ మొనాడిక్ ఎస్సెన్స్ నుంచి ఈ 6 సప్లైన్స్ వస్తాయి, ఈ మొనాడిక్ ఎస్సెన్స్ నుంచి ఈ 6, ఈ మొనాడిక్ ఎస్సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్లేన్ నుంచి కింద 6. క్లియర్ అయింది కదా. అంచేత ఇది ఫిజికల్ మొనాడిక్ ఎస్సెన్స్. ఫిజికల్ అనకుండా థియోసాఫికల్ లిటరేచర్ లో ఏమంటారంటే మినరల్ మొనాడిక్ ఎసెన్స్ అంటాం. ఇంత మొనాడిక్ ఎసెన్స్ అనే మాటగా అర్థమైంది కదా. ఈ 7 తలాలు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, ఆది అనుపాదక ఆత్మ బుద్ధి మనస్సు కామ స్థూల. ఇందులో ఈ కింద 3 భూత్ భువ స్వ అనే పేరుతో పిలువబడతాయి. ఈ భూత్ భువ స్వ అనేటువంటి సౌండ్స్ ఎలిమెంటల్ దేవాలయాన్ని అట్రాక్ట్ చేస్తాయని గుర్తుంచుకోండి. ఇంకా మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం. ఎలిమెంటల్ ఎస్సెన్స్ అని ఎందుకంటామంటే, ఆకాశ తత్వాన్ని వదిలేస్తే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆకాశాన్ని ఎలిమెంట్ అంటాం కానీ ఇట్ ఇస్ యాక్చువల్లీ 0 ఎలిమెంట్, అందులో ఏం లేదు మనకి తెలిసినంత వరకు. ఇంకా మిగతావి ఏమున్నాయి, ఎయిర్ ఫైర్ వాటర్ ఈ ఎలిమెంట్స్ ని తయారు చేసే ఎస్సెన్స్ కనుక దాన్ని ఎలిమెంటల్ ఎస్సెన్స్ అంటారు. అంటే అర్థం ఏంటి, బుద్ధి ప్లేన్ ఉంది కదా, ఇదేనా, ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి, ఇదేమో బుద్ధి మొనాడి కాదు, బుద్ధి యొక్క ఇది ఇది. నేను కన్ఫ్యూజ్ చేయలేదుగా మీకు, క్లియర్ గా ఉందిగా, నేను పెన్సిల్లో చూపించడం తప్పు చూపించా. ఈ ఇంట్యూషనల్ ప్లేన్, నా ఈ రెడ్ డాట్ మూవ్ అవుతున్నది ఈజ్ ది మొనాడిక్ ఎసెన్స్ ఆఫ్ ఇంట్యూషనల్ ప్లేన్. అంటే ఏంటి, వాయువు అనేటటువంటి సంపూర్ణమైనటువంటి కాన్షియస్నెస్ కి బేసిస్ అది. భావం మరి అర్థమైందని ఇప్పుడు ఆర్గానిక్ హిస్టరీలో కొన్ని లక్షల కాంపౌండ్స్ ఉన్నాయి, కానీ అందులో మెయిన్ గా ఏముంటాయంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది. అంచేత ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ని ఆర్గానిక్ కెమిస్ట్రీలోని కాంపౌండ్స్ యొక్క మొనాడిక్ ఎసెన్స్ అంటాం. మొనాడిక్ ఎసెన్స్ అంటే ఆ భావం అర్థమవుతుందా మీకు, దేని ద్వారా ఆ తలానికి సంబంధించిన అన్ని ఉత్పన్నమవుతాయో అది మొనాడిక్ ఎసెన్స్. అది ఫస్ట్ ప్లేన్ అవుతుంది న్యాచురల్ గా. అంచేత ఈ ఇంట్యూషనల్ ప్లేన్ లో ఉన్నటువంటి ఈ మొనాడిక్ ఎసెన్స్, ఈ కింద ఉన్నటువంటి ఆరు ఉన్నాయి చూసారా, దీన్ని ఏమంటామంటే ఇంట్యూషనల్ ఎలిమెంటల్ ఎసెన్స్. కానీ ఇంట్యూషనల్ ఎలిమెంటల్ ఎసెన్స్ అంటే అర్థం కాదు, కానీ ఇంట్యూషనల్ ప్లేన్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎయిర్ ఎలిమెంట్. అంచేత దీన్ని ఏమని చెప్పాలి మనం, ఎయిర్ ఎలిమెంటల్ ఎసెన్స్. అలాగే ఈ కిందది ఏమవుతుంది, ఫైర్ ఎలిమెంటల్ ఎసెన్స్. ఈ కిందది వాటర్ ఎలిమెంటల్ ఎసెన్స్. ఈ కిందది మినరల్ ఎలిమెంటల్ ఎసెన్స్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, ఎలిమెంటల్ ఎసెన్స్ క్రియేట్స్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ అన్నిటికీ కూడా ప్రతి ఎలిమెంటల్ ఎసెన్స్ కి ఒక మొనాడిక్ ఎసెన్స్ ఉంటుంది. అంటే దాని నుంచి అవన్నీ వస్తాయి. ఇప్పుడు హైడ్రోజన్ యాటమ్ ఉంటే మొత్తం ఫిజికల్ వరల్డ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్. ఈవెన్ ద సన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బర్నింగ్ హైడ్రోజన్ గ్యాస్ ఫార్మింగ్ హీలియం. హీలియం అంటే ఏంటి, రెండు హైడ్రోజన్ యాటమ్స్ కలిసి. లిథియం అంటే మూడు హైడ్రోజన్ యాటమ్స్ కలిసి. కొంచెం కెమిస్ట్రీ తెలుసున్న వాళ్ళకి హైడ్రోజన్ ని మొనాడిక్ ఎసెన్స్ అనవచ్చు అని అర్థమైపోతుంది. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇనుముతో చేసేటటువంటి కొన్ని లక్షల పదార్థాలు ఉన్నాయనుకోండి, ఇనుముతోనే చేశాం మనం, కొన్ని లక్షల పదార్థాలు ఉన్నాయి. అంచేత ఆ లక్షల పదార్థాల యొక్క మొనాడిక్ ఎసెన్స్ ఏంటి, ఇనుము. ఇంకా దాంతో తయారైనటువంటి విభిన్న పదార్థాలు ఉన్నాయి, అవన్నీ కూడా మొనాడిక్ ఎసెన్స్ ఐరన్ యొక్క ఎలిమెంటల్ ఎసెన్స్. మొనాడిక్ ఎసెన్స్, ఎలిమెంటల్ ఎసెన్స్ తేడా అర్థమైంది కదా, అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. అంచేత మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే ఏడు మొనాడిక్ ఎసెన్స్లు ఉంటాయి, ఏడు ఎలిమెంటల్ ఎసెన్స్లు ఉంటాయి. అందులో ఈ రెండింటి గురించి వీ డోంట్ నో. ఆది అనుపాదక దళాల గురించి మనకు తెలియదు, మనకి తెలిసింది ఈ ఐదింటికే. ఈ ఐదు మనకి తెలుసు కనుక దీన్ని ప్రపంచము అంటాం. ప్రపంచము అంటే ప్రా అనే అబ్జెక్టివ్ మీకు చెప్పాను కదా, ప్రా అంటే విశేషమైనటువంటి నాలెడ్జ్. పంచము అంటే ఈ ఐదు మొనాడిక్ ఎసెన్స్ యొక్క ఎవరికైతే ప్రపంచము తెలుస్తుందో హీ బికమ్స్ ద కాంకరర్ ఆఫ్ ది వరల్డ్. ఈ టేబుల్ అందుకు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అందులో ఇవన్నీ మొనాడిక్ ఎసెన్స్. ఫస్ట్ సప్లై, కింద సప్లైన్స్ ఎలిమెంటల్ ఎసెన్స్. ఇంకెందులో కన్ఫ్యూజన్ ఉండదు కదా మీకు, మొనాడిక్ ఎసెన్స్ కి ఎలిమెంటల్ ఎసెన్స్ కి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అమ్మా, మనిషి ఒక విచిత్రమైనటువంటి పవర్ కలిగి ఉన్నాడు, 14 భువనాలను గెలవగలడు. ఆ 14 భువనాలు అంటే ఏంటో అర్థం చేసుకోండి. మెంటల్ ప్లేన్ రెండు భాగాలుగా డివైడ్ చేయబడింది, హయ్యర్ మెంటల్, లోవర్ మెంటల్. ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా లోవర్ మెంటల్లో ఉన్నవాళ్ళే. మ్యాథమెటీషియన్స్ లో కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్ హయ్యర్ లెవెల్ లో ఉన్నారు. అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ దెమ్, మనకి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ పాసిబుల్ కాదు. ఈ హయ్యర్ మెంటల్లో, ఈ లోవర్ మెంటల్లో ఇక్కడ 7 నెంబర్స్ ఇచ్చాయని చూడండి. ఇవేంటి? మైండ్ యొక్క 7 సబ్ డివిజన్స్, మెంటల్ ప్లేన్ యొక్క 7 సబ్ డివిజన్స్. ఇది ఏంటో చెప్పగలరా? నేను ఇందాక చెప్పిన ఎస్సెన్స్ భాషలో ఈ తలం ఏమైంటుంది? మెంటల్ మొనాడిక్ ఎస్సెన్స్. ఈ కింద 2, 3, 4, 5, 6, 7 సబ్ లెవెల్స్ మెంటల్ ఎలిమెంటల్ ఎస్సెన్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కాజల్ బాడీ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మెంటల్ ప్లేన్ గురించి మాట్లాడుతున్నాను నేను. మెంటల్ ప్లేన్ లో 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి, సబ్ ప్లేన్స్ ఉన్నాయి. ఈ 7 సబ్ ప్లేన్స్ లో ఈ 2 వరకు 2, 3, 4, 5, 6, 7 అనేటటువంటివి మెంటల్ ఎలిమెంటల్ ఎసెన్స్. మొదటిది మెంటల్ మొనాడిక్ ఎసెన్స్, అంటే మైండ్ లో ఉన్నటువంటి అన్ని కూడా దీంతోనే తయారవుతాయి. దీనినే మన ఉపనిషత్స్ లో ఈ మొనాడిక్ ఎసెన్స్ అన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. ఏకోహం బహుశ్యామ, అంటే దిస్ వన్ సింగిల్ మొనాడిక్ ఎసెన్స్ ఒకే ఒక లక్షణం ఉంది ఎనీ ప్లేన్ లో. ఇట్ వాంట్స్ టు బికమ్ ఎనీ. ఏకోహం బహుశ్యామ అనేటటువంటి ఫార్ములా మొనాడిక్ ఎసెన్స్ కి సంబంధించినటువంటి ఫార్ములా. ఇన్ ఆల్ ప్లేన్స్, ఆత్మతలంలోనే కాదు, ఆదితలంలో మొనాడిక్ ఎసెన్స్ వాంట్స్ టు బికమ్ ఎనీ. 6 సబ్ లెవెల్స్ వస్తాయి, ఇంకా అక్కడ నుంచి మెనీ డిగ్రీ, లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ అవి. అలాగే ఫిజికల్ ప్లేన్ లో ఇథరిక్ వన్ మొనాడిక్ ఎసెన్స్ ఆఫ్ మినరల్ ప్లేన్, మినరల్ మొనాడిక్ ఎసెన్స్. ఈ భాషాంతరంతో కదా ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు మీకు. అదేగా అడిగారు నేను ఈ క్వశ్చన్ విశారు గారు, నో ప్లేన్ క్లాష్ ఏం లేదు, ఆ భాష మనకు అర్థమవుతాయి చాలు. ఇజట్ మినరల్ మొనాడిక్ ఎసెన్స్ బికమ్స్ మెనీ, ఆస్ట్రల్ మొనాడిక్ ఎసెన్స్ బికమ్స్ మెనీ, మెంటల్ మొనాడిక్ ఎసెన్స్ బికమ్స్ మెనీ, ఏకోహం బహుశ్యా. ఆ బహు అనేది అన్లిమిటెడ్, ఇంకా ఎంత అన్నది ఇంకా అంతు లేదు మీకు. కానీ అవంతా కూడా ఈ 6 సప్లైన్స్ తోనే. ఫస్ట్ మొనాడిక్ ఎసెన్స్ ఇస్ లైక్ ఏ బేస్, అది మారదు, అది ఎప్పుడు గుర్తుంచుకోవడం. అందుకని దాన్ని ఏకోహం అన్నాడు, అది అలాగే ఉంటుంది, అది మారదు. కానీ దాని మీద ఆధారపడినటువంటివన్నీ మారిపోతాయి. ఉదాహరణకి ది స్క్రీన్ ఈజ్ ది మొనాడిక్ ఎసెన్స్ ఆఫ్ వాట్ కాజల్ బాడీ ఎక్స్ప్రెషన్. కాజల్ బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అనేక స్లైడ్స్ పెడుతున్నా కదా. ఇవంతా కూడా ఏంటి? కాజల్ బాడీ ఎలిమెంటల్ ఎసెన్స్ అనుకోండి. కానీ కాజల్ బాడీ ఎలిమెంటల్ ఎసెన్స్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది? ది స్క్రీన్ వెనకాలంటే, ఆ మొనాడిక్ ఎసెన్స్ వెనకాలంటే అది మారుతుందా? మారదు. కానీ అది లేకుండా ఏమి? అందుకని దాన్ని మొనాడిక్ ఎసెన్స్. ఇప్పుడు మెంటల్ ప్లేన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. కానీ మెంటల్ ప్లేన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అంటున్నాను, కానీ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈథరిక్ డబుల్ ఆస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ ఏఈ పవర్ రాసింది మధించండి. ఈ క్లాసులు ఏంటంటే అది అర్థం చేసుకోవడానికి మీకు ఈజీగా చెప్తున్నాను, కానీ అపుష్టంగా ఉన్నదంతా లోబడికి తెలియదు. మొత్తం థియోసాఫికల్ లిటరేచర్ లో ఆస్ట్రల్ బాడీ అనే మాట ఎక్కడ కనిపించినా ఆయన అందులో విడిచారు. ఇందులో ఇథరిక్ డబుల్లో, సారీ ఆస్ట్రల్ బాడీలో. మెంటల్ బాడీ అనే మాట యానివర్సన్ రాసిన, లెడ్బీటర్ రాసిన, జడ్జి రాసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడైనా మెంటల్ బాడీ గురించి రాశారని కూడా ప్యారాగ్రాఫ్ అక్కడ పెట్టించాడు. ఇన్ సీక్వెన్స్ అంటే మీరు ఏ పవర్ బుక్స్ చదివితే మొత్తం చేసే లిటరేచర్ ఎక్సెప్ట్ బ్లావెట్స్కీ రచనలు చదివినట్టే. చేతులు ఎత్తిసాడు ఆయన, బ్లావెట్స్కీ చెప్పింది నాకు అర్థం కాలేదు అని చెప్పి అడగదు. కానీ ఇది చదివాక మీకు అర్థం అవుతుంది. కానీ ఆయన కొంత టైం లేకపోయిందేమో తర్వాత చదవటానికి. జత ఈ మెంటల్ బాడీ గురించి నేను ఇక్కడ చెప్పినా, ఇది సూక్ష్మంగా అదే చెప్తున్నాను, మీరు మెంటల్ బాడీ చదవాల్సిందే, ఆస్ట్రల్ బాడీ చదవాల్సిందే, ఈథరిక్ డబుల్ చదవాల్సిందే. ఇది నాలుగుది కాజల్ బాడీ. సరే, అంచేత ఇదేమో ఎలిమెంటల్ ఎసెన్స్, ఇదేమో మెంటల్, సారీ ఇదేమో మొనాడిక్ ఎసెన్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. ఈ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సబ్ ప్లేన్స్ ఆఫ్ ది ఎలిమెంటల్ ఎసెన్స్. క్లియర్? ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏడు కూడా మీ ఎండోక్రినాలజీకి సంబంధించినవి. ఎండోక్రినాలజీలో మన ఎలిమెంటల్ ఎసెన్స్ మొనాడిక్ ఎసెన్స్ ఏంటి అంటే సహస్రార. ఆ సహస్రార నుంచి కింద ఆరు సబ్ లెవెల్స్, ఆజ్ఞ, విశుద్ధి, అనాహత, మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార, అది ఎలిమెంటల్ ఎసెన్స్. ఆ కాన్సెప్ట్ చాలా క్లియర్గా వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ వన్ ఎవ్రీథింగ్ కమ్స్, అంటే అవుట్ ఆఫ్ వన్ సిక్స్ ఆఫ్ ప్లేస్ కమ్, ఇంకా సక్సెస్ ఇట్ గోజ్ ఆన్ మల్టిపుల్. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా చూడండి, ఇది హయ్యర్ మెంటల్, లోవర్ మెంటల్ అని రెండు ప్లేన్స్ గా డివైడ్ అయింది. ఈ ఫస్ట్ త్రీ సబ్ ప్లేన్స్ ని అరూప అని చెప్తూ ఉంటాం మనం. అంటే ఏంటి అంటే అక్కడ వచ్చినటువంటి ఆలోచనకి రూపము లేదు. రూపము లేనటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ మూడు లెవెల్స్ నుంచి వస్తాయి. రూపము ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ నాలుగు కింద లెవెల్స్ నుంచి వస్తాయి. అంటే నామము రూపము కలిగి ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మెంటల్, లోవర్ మెంటల్ యొక్క, అంటే మెంటల్ ప్లేన్ యొక్క ఫోర్త్ సప్లేన్, ఫిఫ్త్ సప్లేన్, సిక్స్త్ సప్లేన్, సెవెంత్ సప్లేన్. మనం ఎలిమెంటల్ ఎసెన్స్ భాషలో మాట్లాడాలి అంటే ఫోర్త్ ఎలిమెంటల్ సప్లేన్ ఎసెన్స్, ఫిఫ్త్ ఎలిమెంటల్ ఎసెన్స్, సిక్స్త్ ఎలిమెంటల్ ఎసెన్స్, సెవెంత్ ఎలిమెంటల్ ఎసెన్స్ అనొచ్చు. అంటే రూపాస్ కాంక్రీట్ మైండ్ అంటే పేరు రాగానే ఆకృతి వస్తుంది. కుక్క నామం, ఓ ఆకృతి వచ్చింది. రూప పెన్ను, ఓ సౌండ్ వచ్చింది, ఓ ఆకృతి వచ్చింది. ఇవన్నీ కూడా మైండ్ యొక్క ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సప్లైన్స్ నుంచి వస్తాయి. ఇక్కడ మీకు హోంవర్క్ గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తర్వాత మీరు సాధనా శిబిరాలు చదువుతుంది. కుక్క అనేటటువంటి నామరూపము ఏ సప్లైన్ కి చెందింది? స్కేల్, స్కేల్ అంటే తెలుస్తుంది, మీటర్ స్కేల్, దానికి నామం ఉంది స్కేల్ అని, రూపం ఉంది. ఇది ఏ ప్లేన్ కి చెందింది? నాలుగు ప్లేన్స్ ఉన్నాయి కదా, అదే శ్రీకృష్ణుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. నాలుగు వర్ణాలే ఉన్నాయి, నాలుగు ప్లేన్సే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ మీకు ప్రస్తుతం అర్థం కాదు. ఈ మొత్తము ఈ విజిబుల్ యూనివర్స్ నాలుగే ఉన్నాయి. చాతుర్వర్ణ్యం మయా సృష్వ గుణకర్మ విభాగశ. ఆ గుణకర్మ విభాగాలు ఏంటో పట్టుకోవాలి. ఇక్కడ నాలుగు అన్నది ఒకటి అనుకోవాలి. ఇంకా చాతుర్వర్ణ్యం అన్నప్పుడు ఆ కాంక్రీట్ లెవెల్స్ లో ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ అవుతుంది. వాటి గుణకర్మలు భగవద్గీత 18వ అధ్యాయంలో అద్భుతంగా ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఇచ్చాడు. దానికి దీనికి మీరు కోరిలేషన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక మాట అంటాడు, ప్రేతాం భూత గుణాశ్చేవ ఏంతే రాక్షస. రాక్షసులు ఎవరిని పూజిస్తారు అంటే ప్రేతాలను, భూతగణాలను. ప్రస్తుతం మానవ జాతి ప్రేతాలను, భూతగణాలనే పూజిస్తుంది. అంటే మనం ఏ ప్లేన్కి చెందిన వాళ్ళం అనమాట, ఈ మెంటల్ ప్లేన్ లో ఈ రాక్షసులు అనేటటువంటి మెంటల్ కాన్సెప్ట్ ఏ ప్లేన్కి చెందిందో మరి తెలియదు. మనం రీసెర్చ్ చేయాలి, కావాల్సినంత రీసెర్చ్ చేసుకోవచ్చు. మనం ఎందుకు ప్రేతాలు భూతగణాశ్చి అన్న అంటాము? ప్రేతములు అంటే లైఫ్లెస్ థింగ్స్, అంటే ఇన్ఆర్గానిక్ మ్యాటర్. ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా ప్రేతం. ప్రేతం ఏమంటాం, మనిషి ప్రాణం వదిలిస్తే మిగిలింది ప్రేతం, అంటే లైఫ్లెస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం దేన్ని పూజిస్తున్నాం? సైంటిస్టులు అందరూ కూడా, ఎస్పెషల్లీ ఇంజనీర్స్. మరి మీరు బయటకు వెళ్ళి వాళ్ళు నేను అందరూ ప్రేతాన్ని పూజిస్తున్నారు అంటే వాళ్ళ కోపం వస్తుంది. చేత ఆ సినిమా ఏదో ఉంది చూసారా, కమల్ హాసన్ది, ఏంటది స్వర్ణ కమలం ఏదో, భూతాలంటే ఆ డాన్స్ చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి, భూతాలంటే భూతాలు చూపిస్తుంది, వీడికి కోపం వస్తుంది. ఇంకైతే అక్కడ భూతాలంటే భూతాలు కాదు, ఫైవ్ ఎలిమెంట్స్, పృథ్వీ భూతము. కాన్సెప్ట్ అర్థమవుతుంది అక్కడ, భూతాలు అంటే ఎలిమెంట్స్ గురించి చెప్పబడింది ఆ సాంగ్. ఈవిడ కాదు భూతాలు అంటే, ఈ తేడా అర్థం చేస్తుంది. ఆల్ డాక్టర్స్ ఆర్ భూతాల్స్ అంటే భూతగణాన్ని, అంటే ఏంటి ఐదు, ఈ ఐదు కలిసి లైట్ ఏది ఉందో అది భూత గణములు. గణములు అంటే గ్రూప్, అంటే మన బాడీ అంతా కూడా ఏంటి భూతగణాలు. ఈ భూతగణాలు కాకుండా ఇంజనీర్స్ ఏం చదువుతున్నారు? ప్రేతగణాలు. అంటే మనం అందరం ఏకోవకి చెందిన వాళ్ళం భగవద్గీత ప్రకారం అంటే రాక్షసులు. అలాగే దేవతలను ఎవరు పూజిస్తారు అని చెప్పాడు. సరే ఈ డివిజన్ అర్థమైంది కదా, ఆబ్స్ట్రాక్ట్ మైండ్. దీంట్లో ఈ ఆబ్స్ట్రాక్ట్ మైండ్ కి ఇందులో ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాను. ట్రయాంగిల్, ట్రయాంగిల్ అంటే ఏంటి? మూడు లైన్స్ ఉంటాయి, ఈ మూడు లైన్స్ కూడా ఒకదానికొకటి అట్ త్రీ పాయింట్స్ లో కలుస్తాయి. కలిసాక మూడు యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ మూడు యాంగిల్స్ యొక్క టోటల్ ఏంటి అంటే టూ రైట్ యాంగిల్స్. అంటే మూడు శీర్ష బిందువులు ఉండి ఆ మూడు శీర్ష బిందువుల్ని కలిపేటటువంటి మూడు రేఖలు ఉండి మూడు కోణాలు ఏర్పడి ఆ మూడు కోణాల యొక్క కలయికతో రెండు రైట్ యాంగిల్స్ ఏర్పడితే ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్. ఎనీ ట్రయాంగిల్ హ్యాస్ దిస్ లక్షణం. ఎన్ని ట్రయాంగిల్స్ ఉండొచ్చు ప్రపంచంలో? మీ ఇష్టం. కోట్లు 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 ట్రయాంగిల్స్ ఉంది. కానీ కోట్లు 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 ట్రయాంగిల్స్ అన్నిటికీ కూడా బేసికల్ గా ఏముండాలి? మూడు శీర్ష బిందువులు ఉండాల్సిందే. ఆ మూడు భావార్థం ఉంటుంది కదా, ఆ మూడు శీర్ష బిందువులు కలపాల్సిందే. కలిశాక వాటికి మూడు కోణాలు ఏర్పాల్సిందే. మూడు కోణాలు మళ్ళా కలిపితే ఎంత ఉండాలి? 180 degrees. ఏ ట్రయాంగిల్? ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. అది అరూపాలవి. అంటే ఏంటి? ట్రయాంగిల్ అనగానే అరూపాలవి. ఇక్కడ మెడిటేషన్ లో యానివర్స్ అయితే ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఇస్తుంది. మెడిటేషన్ అలా చేయమని అరూపాల వెల్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ మీకు అందరికీ అర్థమైందా? అరూపాల వెల్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ మూడు రేఖలు ఉంటాయి, చిన్న రేఖలు ఉంటాయో పొడుగు రేఖలు ఉంటాయో, ఏ రేఖ వంకరగా వెళ్తుందో ఏ రేఖ అలా వెళ్తుందో మనకి తెలియదు. అది ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఎలాంటి ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి తెలియదు. కానీ ఇట్ ఇస్ ఎ ట్రయాంగిల్ అరూప. కానీ అరూప లెవెల్ నుంచి ఈ గీత దగ్గరికి వచ్చేసరికి ఏమవుతోంది? ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అరూపాల గురించి? నెంబర్ చెప్పగలరా మీరు? ఒకట రెండా మూడా అనంతం, అనంతం కదా. కెన్ యూ విజువలైజ్ ద చేంజ్ ఇన్ కాన్షియస్నెస్?